माधवा कुंज विहारी जय राधा माधव कुंज विहारी गोपी जन वल्लभा गिरिवर धारी जय गोपी जन वल्लभा गिरिवर धारी यशोदनंदन व्रज जन रंजन यशोदनंदन व्रज जन रंजन यमुना तीरावन चारी जमुना तीरावन चारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव जय राधा माधव कुंज बिहारी जय गोपी जन वल्लभा गिरिवर धारी जय गोपी जन वल्लभा गिरिवर धारी यशोदनंदन व्रज जन रंजन यशोदनंदन व्रज जन रंजन यमुना तीरावन चारी जमुना तीरावन चारी जय राधा माधव कुंज बिहारी हरे कृष्णा 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 हरे 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 रामा राम रामा हरे 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 कृष्णा 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 हरे 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 कृष्णा 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 हरे 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 रामा 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 हरे 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 कृष्णा 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 हरे 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 रामा 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 हरे 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 कृष्णा हरे जय प्रभुपादा 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 जय प्रभुपादा प्रभुपाद 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 जय जय प्रभुपाद जय नित्य प्रविष्टम विष्णुपा परमहंस
श्रीराचार्य अष्टोदशत श्री श्रीमद श्री भक्ति वेदांत स्वामी श्रीगोपाल की जय अनंत कोटि वैष्णव वृंद की जय ग्रंथराज श्रीमद् भागवतम की जय द मोस्ट मर्सिफुल लॉर्डशिप श्री श्री राधा गोविंद अष्ट सखी वृंद की जय ऑल ग्लोरीज असेंबल्ड डिवोटीज ऑल ग्लोरीज असेंबल्ड डिवोटीज ऑल ग्लोरीज असेंबल्ड डिवोटीज ऑल ग्लोरीज श्री श्री गुरु एंड गौरांग
ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय इलेवेंथ कैंटो श्रीमद् भागवतम चैप्टर फाइव नारदस टीचिंग्स टू वासुदेव वासुदेव टेक्स्ट नंबर 15 दुष्यंत परकार्येषु स्वात्मानं हरिमीश्वरं मृतकेशानुबन्धेऽस्मिन् बद्धस्नेहा पतन्त्यदा दुष्यंत परकार्येषु दुष्यन्तपरकायेषु स्वात्मानं हरिमीश्वरम् मृतकेशानुबन्धेऽस्मिन् बद्धस्नेहा पतन्त्यदा दुष्यन्तपरकायेषु स्वात्मानं हरिमीश्वरम् मृतकेशानुबन्धेऽस्मिन् बद्धस्नेहा पतन्त्यदा दुष्यन्तपरकायेषु स्वात्मानं हरिमीश्वरम् स्मृतकेशानुबन्धेऽस्मिन् बद्धस्नेहा पतित्यदा परकायेषु स्वात्मानं हरिमीश्वरम् मृतकेशानुबन्धेऽस्मिन् बद्धस्नेहा पतन्त्यदः दुष्यन्तपरकायेषु स्वात्मानं हरिमीश्वरम् मृतकेशानुबन्धेऽस्मिन् बद्धस्नेहा पतन्त्यदा मदन गोपाल प्रभु वुड यू लाइक टू ट्राय दुष्यन्तपरकायेषु स्वात्मानं हरिमीश्वरम् मृतकेशानुबन्धेऽस्मिन् बद्धस्नेह पतन्त्यदः दुष्यन्तः एन्विंग एन्विंग परकायेषु द सोल्स विदिन द बॉडीज ऑफ अदर्स
विदिन द बॉडी ऑफ अदर्स
स्वात्मानम्
स्वात्मानम्
देयर ओन ट्रू सेल्फ
हरिमीश्वरम् हरिमीश्वरम्
द सुप्रीम पर्सनालिटी ऑफ गॉडहेड
द सुप्रीम पर्सनालिटी ऑफ गॉडहेड
हरि
हरि
मृतके
मृतके
इन द कॉर्प्स
स अनुबन्धे
टुगेदर विद इट्स रिलेशंस
whether it is relations.
Asmin.
This.
Baddha sneha.
Their affection being fixed.
Patanti.
They fall.
Adaha.
Downward.
Translation. The conditioned souls become completely bound in affection to their own corpse-like material bodies and their relatives and paraphernalia. In such a proud and foolish condition, the conditioned souls envy other living entities as well as the Supreme Personality of Godhead, Hari, who resides in the heart of all living beings. Thus, enviously offending others, the conditioned souls gradually fall down into hell.
Anuvadam. Baddhajivulu శవములాంటి తమ శరీరాల పట్ల, బంధువుల పట్ల, సామాగ్రి పట్ల పూర్తిగా అనురాగబద్ధులై ఉంటారు. అలాంటి గర్వితులైనటువంటి మూర్ఖస్థితిలో వారు తోటి బద్ధజీవుల పట్ల, అందరి జీవుల హృదయంలో నివసించేటువంటి దేవదేవుడైనటువంటి శ్రీహరి పట్ల అసూయ కలిగి ఉంటారు. ఆ విధంగా అసూయతో తోటి వారి పట్ల అపరాధం చేసుకుంటూ వారు క్రమంగా నరకమును పడిపోతారు. భాష్యం. భౌతిక భావన కలిగినటువంటి జనులు పశువులను క్రూరంగా వధించడం ద్వారా వాటి పట్ల ఈర్ష్యను వ్యక్తపరుస్తూ ఉంటారు. అలానే బద్ధజీవులు తోటి మానవుల పట్ల, అందరి దేహంలో నివసించేటువంటి భగవంతుని పట్ల అసూయాగ్రస్తులై ఉంటారు. నాస్తికవాదమును లేదా గుహానా తత్వాన్ని ప్రచారం చేయడం ద్వారా వాళ్లు భగవంతుని పట్ల తమకున్నటువంటి ఈర్ష్యను ప్రకటిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కడూ భగవంతునికి నిత్యదాసుడు అనేటువంటి యథార్థాన్ని వారు హేళన చేస్తూ ఉంటారు. యుద్దాలను, తీవ్రవాదాలను, దుష్ట ప్రభుత్వాలను, మోసపూరితమైన వ్యాపారాలను సృష్టిస్తూ అసూయపరులు తోటి మానవుల పట్ల తమ చేదు భావాలను ప్రకటిస్తూ ఉంటారు. అటువంటి వారి యొక్క పాపమయ శరీరాలు కేవలం శవాల వంటివి. అటువంటి అయినా కూడా అలాంటి అసూయాగ్రస్తులు శవంతో సమానమైనటువంటి తమ యొక్క దేహం పట్ల ఆసక్తిని కలిగి ఉండి తమ సంతానం పట్ల, తమ బంధువుల పట్ల మరింతగా మోహితులై ఉంటారు. అలాంటి భావనలు కేవలం మిథ్యాగర్వం పైన ఆధారపడినటువంటివి. శ్రీల మధ్వాచార్యులు ఈ క్రింది శ్లోకాన్ని హరివంశం నుంచి ఉదహరించారు.
స్వస్మిన్ అపి పరేషు చ జీవాదన్యం న పశ్యంతి సత్వైవం విద్విషంతి చ ఏతాం సమాసురాన్ విద్ధి లక్షణే పురుషాదమాన్.
అనువాదం. బ్రహ్మము ఒకని యందు ఇతరుల యందు గోచరించును కనుక ఆత్మ అని పిలువబడును. భగవంతుని గురించి వినడం చేత కొందరు కలతపడుతూ ఉంటారు. తమకన్నను ఉన్నతమైనటువంటి జీవుడు లేనే లేడు అని చెప్పి వారు బాహటంగా పలుకుతూ ఉంటారు. అలాంటి వారే దానవులు. అలాంటి లక్షణములచే వారిని పురుషాదములుగా మనం తెలుసుకోవలసి ఉంటుంది.
ఓం జ్ఞానతిమిరాందస్యా జ్ఞానంజనాశలాకయా చక్షురుమిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్నమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదా మహ్యం దదాతి సవదాంతికం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
I'm happy to be here with all the devotees. For a devotee, happiness comes from very simple things. The most simplest of all things is to just see a devotee and be happy. So I'm so happy to see all the devotees here progressing, more and more sincere, more and more jubilant in the kirtan, more and more jubilant in their services. It's not a common vision to be happy, to see such happiness. In the material world, just the opposite goes on.
Bhaktulandari chuddam chala santoshanga undi. Maamuluga bhaktulu చాలా చిన్న చిన్న సరళమైన విషయాలు కూడా ఎంతో సంతోషపడతారు. మనకి భక్తుల విషయంలో అత్యంత సంతోషకరమైన విషయం ఏంటంటే భక్తుల్ని చూడడం. అత్యంత సులువుగా మనం సంతోషపడడానికి మనకు దొరికేది ఏంటంటే భక్తుల్ని చూడడం. సంతోషకున్న భక్తులను చూస్తే ఎంతో ఆనందం ఇస్తుంది. ఇక్కడున్న భక్తులందరూ ఎంతో నిజాయితీగా ఆధ్యాత్మిక జీవితంలో పురోగతిని సాధిస్తున్నారు, ఆనందంగా కీర్తనలో పాల్గొంటున్నారు, ఆనందంగా వాళ్ళ సేవలు వాళ్ళు చేసుకుంటున్నారు. అందుకని వాళ్ళని చూడడం నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. అంటే ఈ ఆనందంగా ఉంది అనేటువంటి ఈ మాట నేను చెప్పడం ఏదో ఒక సామాన్యమైన దృష్టితో కాదు, బయట లౌకికమైనటువంటి జనులు అలా చెప్తూ ఉంటారు. ఆనందంగా ఉన్న వాళ్ళని చూస్తే మేము ఆనందంగా ఉన్నామని సామాన్య దృష్టితో చెప్పే వాక్యం కాదు ఇది.
It is said in our scriptures that if you see a devotee and you are not happy to see them, you should fast that day. If you see a devotee and you are not happy to see them, you should fast that day.
శాస్త్రం ఏం చెప్తుందంటే భక్తుని చూడగానే ఎంతో ఆనందపడాలి. ఎవరైనా భక్తుని చూసినప్పుడు మనం ఆనందపడలేదు అని అంటే ఆ రోజు ఉపవాసం ఉండాలి.
So by now I would be a dead man by that calculation. I have never eaten anything so far.
ఇప్పటి వరకు కూడా ఇంకా ఆహారం ఏమీ తీసుకోలేదు. అదేంటంటే భక్తులు చూడగానే ఆనందపడాలి అనేటువంటిది ఇక్కడ సారాంశం.
That is what goes on in Vaikuntha. In Vaikuntha, everybody is just so happy to see everyone else. In the third canto, 15th chapter of the Srimad Bhagavatam, there is a detailed description of Vaikuntha. Of course, there is a description of the lakes and the ponds and the trees and the birds and the beautiful sun, beautiful sky and so on. But amongst all that, what touches me the most is the absolute non-enviousness that prevails in that atmosphere. For example, all the beautiful birds like the chakrabakas, the chataka birds and the different kinds of parrots, they are all singing their beautiful melodious tunes for pleasing Vishnu. And here comes along a bumblebee making a sound. They all say, shh, no sounds, let's hear him, he's doing kirtan. So he's just a very humble bumblebee. We are a jumble mumblebee. Jumble mumblebee. Well, he's a humble bumblebee. And all the great Vaishnavas who are in different bird bodies, they are all singing the most beautiful songs in the beautiful voice, in their most beautiful voices. But when the humble bumblebee comes along and sings, all of them become so happy, they want to be absolutely quiet to hear his kirtan. Similarly, there are beautiful flowers, all kinds of different lotus flowers, the blue lotus, the white lotus, the pink lotus, and there are so many names in Sanskrit for lotus. For example, Nirajaksha, Pankaja and Araminda, so many names of Lord Vishnu after lotus, Nirajaksha, Aramindaksha and so on. So Pankajaksha, Pankajanabi, and these lotus flowers, there is no match for their beauty. They never fade, they never become old. And someone brings along Tulsi Devi, and all of them, the Tulsi flowers, they're very tiny, manjaris. But all of them bow down to Tulsi Maharani with the greatest of affection. This is the situation in Vaikuntha. But everyone is so happy to see others' service. And this is a symptom of a true devotee. They're just happy not only to see others' service, but they're also very happy to enhance their service. They just want others to be glorified. It is not just that they are doing some lip service or a matter of etiquette. It's coming from the core of the heart to see others serving Krishna and facilitating their service to Krishna, going out of the way, completely staying behind. There's no desire at all whatsoever to be in the forefront. They're just so happy to serve.
ప్రతి ఒక్క భక్తుడు కూడా తోటి భక్తుని చూసినప్పుడు చాలా సంతోషిస్తాడు. తోటి భక్తుడు భగవంతుని సేవిస్తూ ఉంటే తాను ఆ భగవంతుని సేవిస్తున్న భక్తుని చూసి ఎంతో ఆనందపడతాడు. మూడో స్కందం 15వ అధ్యాయంలో భాగవతంలో వైకుంఠ లోకాల వర్ణన ఉంది. ఆ వర్ణనలో అక్కడ సరస్సులు ఎలా ఉంటాయి, సరోవరాలు ఎలా ఉంటాయి, తోటలు ఉద్యానవనాలు ఎలా ఉంటాయి, అద్భుతమైనటువంటి ఆకాశం ఎలా ఉంటుంది, అక్కడ సూర్యుడు ఆ సూర్యుని యొక్క దివ్య తేజస్సు ఎలా ఉంటుంది, భవనాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా వర్ణించబడి ఉన్నాయన్నమాట. చాలా వర్ణన ఈ విధంగా వస్తుంది. వచ్చినప్పుడు నాకు అందులో బాగా నన్ను ప్రేరేపించినటువంటి వర్ణన ఏమిటంటే, అక్కడ ఎన్నో రకాలైనటువంటి పక్షులు ఉంటాయి. ఆ పక్షులన్నీ కూడా వివిధ రకాలైనటువంటి పక్షులు, అవన్నీ కూడా చేటక పక్షులు అని ఇంకా రకరకాలైన పక్షులు, అవన్నీ భగవంతుని స్తుతిస్తూ ఉంటాయి. భగవంతుని అలా స్తుతిస్తూ ఉన్నప్పుడు తుమ్మెదలు వస్తాయి. తుమ్మెదలు వచ్చేసి అవి జుంకారం చేస్తాయన్నమాట. అవి ఆ విధంగా జుంకారం చేసినప్పుడు వెంటనే ఈ పక్షులు ఏవైతే భగవంతుని స్తుతిస్తున్నాయో అవన్నీ కూడా వెంటనే నిశ్శబ్దమైపోతాయి. మరి వాళ్ళంతా కూడాను ఎంతో గొప్ప గొప్ప భక్తులు ఆ పక్షుల శరీరాల్లో ఉండి భగవంతుని కీర్తిస్తున్నారు. కానీ ఆ చిన్న చిన్న తుమ్మెదలు అవి వచ్చి ఎప్పుడైతే భగవంతుని కీర్తించే ఉద్దేశంతో అవి జుంకారం చేస్తాయో వెంటనే అవి భగవంతునికి చేస్తున్న సేవను గుర్తించి వాటిని గౌరవించి ఈ పక్షులు ఏవైతే భగవంతుని కీర్తిస్తున్నాయో వెంటనే నిశ్శబ్దమై ఆ తుమ్మెదలు చేస్తున్న జుంకార నాదానికి గౌరవించి ఇవి భగవంతునికి సేవలో నిమగ్నం అవుతున్నాయి అని చెప్పి చూసి సంతోషిస్తాయి అన్నమాట. అలానే పద్మాలు, ఆ పద్మాలు కూడాను వైకుంఠ లోకాల్లో ఎప్పుడు వాడిపోవు, వాటికి ఎప్పుడు కూడా నలిగిపోవడం వాడిపోవడం అనేది ఉండదు. అది కూడా రకరకాలైన పద్మాలు ఉంటాయన్నమాట. నీలిరంగు కావచ్చు, లేకపోతే గులాబీ రంగు కావచ్చు, ఆకుపచ్చ రంగు, తెలుపు రంగు, ఎన్నెన్నో. ఆ పద్మాలన్నీ కూడాను ఎప్పుడు కూడా నాశనం అనేది లేకుండా వాడిపోకుండా ఉంటాయి. ఎంతో అందంగా ఉంటాయి. భగవంతుడికి ఆ పద్మం పేరు మీద ఎన్నో ఎన్నో పేర్లు ఉన్నాయన్నమాట. నీరజాక్ష అని, లేకపోతే పంకజనాభ అని, పంకజాక్ష అని, అరవిందాక్ష అని, ఇలాంటివి చాలా చాలా పేర్లు ఉన్నాయి. ఆ అంత అద్భుతంగా అందంగా ఉన్నటువంటి పద్మాలు తులసి మహారాణి, ఆ తులసి మంజరి చాలా చిన్నగా ఉంటుంది, కానీ ఆ తులసి మంజరిని చూడగానే ఈ పద్మాలన్నీ కూడా ఎంతో సగౌరవంగా తలదించుతాయన్నమాట. భగవంతునికి అర్పితమయ్యేటప్పుడు ఆ తులసి మంజరిని అవి గౌరవించి భగవంతునికి అర్పణ అవుతాయన్నమాట. ఇట్లా నిజమైన భక్తులు ఎప్పుడు కూడా ఏంటంటే ఇలాంటి భావనతో, వైకుంఠ వాతావరణ భావంతో ఉండేవారు, తోటి భక్తులు సంతోషంగా ఉంటే వీళ్ళు ఎంతో ఆనందిస్తారు, తోటి భక్తులు సంతోషంగా సేవలో నిమగ్నమై ఉంటే వీళ్ళు ఎంతో సంతోషపడతారు. సంతోషపడడం అంటే ఇదేదో నోటి మాటకు చెప్పేది కాదు, లేకపోతే ఏదో వైష్ణవ సమాచారం ఉన్నా కూడా ఒక సదాచారంగా ఈ మాట అనాలి, మేము కూడా ఆనందంగా ఉన్నాము మిమ్మల్ని చూసి అని అనాలని అనడం కాదు. హృదయపూర్వకంగా తోటి భక్తుడు సంతోషంగా భగవంతుని సేవలో అభివృద్ధి సాధించాలని కోరుకుంటారు. అతను అభివృద్ధి సాధించడానికి కావలసిన అవకాశాలని, ఏర్పాట్లని కూడా చేస్తారు. ఆ ఏర్పాట్లన్నీ కూడా చేసి వీళ్ళెప్పుడు వెనుకుంటారు. నేను అందరికన్నా ముందు కనబడాలి, అందరికన్నా ముందు నేనే ఉండాలి, జనా దృష్టిలో నేనే కనిపించాలనేటువంటి కోరిక ఇసుమంత కూడా లేకుండా వైకుంఠ వాతావరణ భావన కలిగినటువంటి భక్తులు ఎప్పుడు వాళ్ళు వెనకే ఉంటూ తోటి భక్తుల్ని ముందుకు ప్రోత్సహిస్తూ వాళ్ళు సేవలు చేస్తూ, వాళ్ళు సేవలు చేసి ఆనందిస్తూ ఉంటే వీళ్ళెంతో సంతోషపడతారు.
సో ఇన్ ది స్పిరిచువల్ వరల్డ్ కంపాషన్ గెట్స్ ఎక్స్ప్రెస్ ఇన్ దట్ వే, బికాస్ కంపాషన్ ఇస్ వన్ ఆఫ్ ద క్వాలిటీస్ ఆఫ్ ద సోల్ అండ్ ఇన్ ఇట్స్ ప్యూర్ స్టేట్ ద సోల్ హ్యాస్ కంపాషన్, కృపాలు, అకృత, ద్రోహ అండ్ సో ఆన్. బట్ ఇన్ ద స్పిరిచువల్ వరల్డ్ నోబడీ ఈస్ సఫరింగ్ ఫ్రమ్ బర్త్ డెత్ ఓల్డ్ ఏజ్ అండ్ డిసీజ్. Nobody has got problems like, you know, where to send my children to school. There's the next terrorism project going on and wars are breaking out and pestilence is breaking. There is no such thing. So does compassion get manifested in the spiritual world at all or not? Because generally we tend to think of compassion as the ability to feel others' suffering as our own suffering. Para dukha dukhi. But in the spiritual world, if nobody is suffering, then how is compassion manifested there? That's the question. The answer is that one feels a sense of great, so much affection for other living entities that compassion gets manifested in the form of offering deeper and deeper intimacy with Krishna. Because one feels that, you know, if they could render service to Krishna in this way, they would be so much more blissful. So therefore, compassion takes on a different dimension. If compassion were not to exist in the spiritual world, then the question arises, how would Krishna show his own compassion to the Nitya Siddhas? Is he showing compassion to Yashoda? And is he showing compassion to his friends in Vrindavan? You know, they're already liberated souls. They're already participating in Nitya Leela of Krishna. Is there any compassion there or not? Jai Sri Sri Radha Govinda ki jai. Yes, that is the way in which Krishna manifests his compassion, by maintaining the living entities in his service. And the devotees of Krishna, those who are more intimate with Krishna, they are eager to see that other living entities come to the same level of intimacy, in whatever rasa they may be. It's not an issue of my rasa is superior to your rasa. It's a matter of intimately serving Krishna within whatever rasa one is situated in. So, compassion is always a constant quality of the spirit soul. In the material world, that compassion is highly covered. And generally, if at all it's expressed in terms of the corpse-like body of the conditioned living entity.
Jali, daya, ilanti, jeevudiki sahajamainatundi lakshanalu. Jali anetundi sahajanga manam bayata prapanchamlo ela cheppukuntam anante, toti vaadu baadhapadutunte, arere, chala baadhapadutunnade అని చెప్పి అతని మీద జాలి చూపించడం, ఇది మనం జాలి అని చెప్పి అనుకుంటాం. అందుకే పరదుఃఖ దుఃఖి అనేటువంటి సూత్రం చెప్తుంటాం. కానీ జాలి అనేటువంటిది ఆధ్యాత్మిక జగత్తులో ఎలా ఉంది? అక్కడ మనం జాలి పడ్డానికి ఏ జీవుడికి జన్మ మృత్యు జరావ్యాధులు లేవు. ఏ జీవుడికి కూడా మా అబ్బాయిని ఏ బడికి పంపించాలి, లేకపోతే తీవ్రవాదులు ఇప్పుడు ఏ ప్రణాళిక వేస్తున్నారు, లేకపోతే ఇంకోటి ఏంటి ఇలాంటి ఇబ్బందులు ఏం లేవు. మరి అక్కడ జాలి ఎలా ప్రకటమవుతుంది అనంటే, కృష్ణుడితో సన్నిహితమైనటువంటి సంబంధం మరింత పెంచుకోవడం రూపంలో ఆ జాలి ప్రకటన అవుతుందన్నమాట. ఇక్కడ ఈ ప్రపంచంలో అయితే మనం జాలి ప్రకటించాలి అని అంటే మనం ఏం చేస్తాం, తోటివాడు ఏదైనా బాధల్లో ఉంటే నేను వాని మీద జాలి చూపిస్తున్నాను అని చెప్పి చెప్తూ ఉంటాం. కానీ ఆధ్యాత్మ జగత్తులో ఈ జాలి ఏ రూపంలో వస్తుంది? అక్కడ కూడా ఖచ్చితంగా జాలి ఉండే తీరాలి. కృష్ణుడు యశోదమ్మ మీద జాలి చూపించి ఎంతో అనుగ్రహం ఇస్తూ ఉంటాడు. వృందావన వాసులందరి మీద కూడా ఆయన జాలి చూపిస్తూ ఉంటాడు. మరి ఆయన జాలి ఏ విధంగా చూపిస్తున్నాడు? అక్కడ వాళ్ళు అప్పటికే నిత్యసిద్ధులు, కొత్తగా వాళ్ళ మీద జాలి చూపించేదేంటి అని అంటే, ఈ నిత్యసిద్ధులైనటువంటి ఆధ్యాత్మిక లోకవాసుల మీద కృష్ణుడు చూపించేటువంటి జాలి ఏమిటంటే, వాళ్ళు ఎంతో సన్నిహితంగా తన సేవలో నిరంతరం నిమగ్నమై ఉండి తనతో మరింత ఆస్వాదన పెంచుకునే విధంగా ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు. అదే కృష్ణుడు చూపించేటువంటి జాలి ఆధ్యాత్మిక జగత్తులో. నిజమైన భక్తుడు కూడా కృష్ణుడిలాగా తన జాలి ఏ విధంగా చూపిస్తాడు అంటే, నేను కృష్ణుడితో సంబంధాన్ని కలిగినడం ద్వారా ఎంత ఆస్వాదన పొందుతున్నానో ఇదే ఆస్వాదన తోటి వాళ్ళు కూడా కలిగించాలి. వాళ్ళ యొక్క స్థితిగతుల ప్రకారంగా ఏ రసాస్వాదన చేసినా సరే, అందరూ కూడా నేను కృష్ణుడితో ఎలాంటి రసాస్వాదన చేస్తున్నానో అదే ఆస్వాదన కలిగి ఉండాలని పట్టేం కాదు. ఒక్కొక్క జీవుడికి ఒక్కొక్క రకమైనటువంటి భావన ఉంటుంది. వాళ్ళందరూ కూడాను కృష్ణుడితో ఒక సంబంధాన్ని కలిగి ఉండి ఆ సంబంధంలో వాళ్ళంతా కూడా ఆస్వాదన పొందే విధంగా వాళ్ళు నిమగ్నమయ్యేటట్టు అతను చేస్తాడనమాట. భక్తుడి యొక్క జాలి అంటే ఈ విధంగా చూపిస్తాడు. బయట ప్రపంచంలో అంటే మనం జాలి చూపించేదంతా కూడాను, ఇక్కడ ఈ ప్రపంచంలో కూడా జాలి చూపిస్తాం జీవుల మీద. ఇదంతా మనం చూపించే జాలి ఎంతవరకు ఉంటుందంటే, మహా అయితే శవాల లాంటి శరీరాల మీద జాలి చూపిస్తాం అంతే, అంతకుమించి మనం జాలి చూపించలేం. కానీ నిజమైన భక్తుడు తను చూపించే జాలి ఎలా చూపిస్తాడంటే, ప్రతి ఒక్క వ్యక్తి కూడా కృష్ణుడు సేవలో కృష్ణుడితో సన్నిహితంగా నిమగ్నమయ్యేటట్టు చేస్తాడు.
సో దర్ ఇస్ మచ్ గ్రేటర్ బ్లెస్ ఇన్ సీయింగ్ అదర్స్ గివ్ హ్యాపీనెస్ టు కృష్ణ దెన్ అవర్ సెల్స్. దిస్ షుడ్ నాట్ బి మిస్ అండర్స్టూడ్. వన్ డివోటీ, హీ వెంట్ టు ఎ సర్టన్ టెంపుల్ అండ్ హీ వాజ్ గివెన్ ద సర్వీస్ ఆఫ్ వాషింగ్ పాట్స్. హీ వాజ్ గివెన్ ద సర్వీస్ ఆఫ్ washing pot. Generally, that's one of the first services that you get. So all the devotees would pass by the sink where they wash the pots. They would all come and say, Prabhu, you are washing pots very nicely. If you keep washing, your heart will become very pure. You'll be more and more blissful. And they would all go away. So this devotee would ask within his own heart, if it is so blissful, why don't you also wash some pots? Why don't you get some bliss? So, this should not be misunderstood to think that in Vaikuntha, people are lazily thinking, let other person do, Prabhu, you do the arati, Prabhu, you do the book distribution, Prabhu, you sing kirtan, Prabhu, you clean the pots, Prabhu, you give Bhagavatam class, I will take prasadam only. This should not be misunderstood. There is a competition in the spiritual world. The competition is, sometimes it is understood as, who can serve Krishna better? This is not a very high competition. This could still be material. The deeper meaning of the competition of the spiritual world is, who can be happier to see others seeing Krishna more nicely? That's the competition of the spiritual world. And this competition will never end. It will go on increasing forever. Who can serve Krishna more nicely? How can I appreciate that? And how can I facilitate their service to Krishna? This competition, if everybody is trying to think, how can I facilitate other service to Krishna, you would have a Vaikuntha situation in that place. How can I facilitate the service? So nobody is lazy, because you are not thinking, I will just appreciate. I am thinking, how can I do something by which his service can become more enhanced? Suppose somebody is leading kirtan very nicely. I may not be a good singer, but I can dance my heart out. If somebody is playing the mridanga nicely, I don't know ABC of drumming, but I can play a kartals, so that the sweetness of the mridanga is brought out even more. So this is the spiritual competition, where there's an intense cooperation because of the desire to please Krishna at the center. Although superficially it appears like a competition, it is not competition. It is the highest cooperation that's possible. So that is the original situation in Vaikuntha. Because everybody is focused on serving Krishna, and everybody wants to give the maximum happiness to Krishna. Therefore, that happiness is maximally given when you can serve each other in a harmonious way to serve Krishna.
ఆధ్యాత్మిక జగత్తులో యథార్థంగా భక్తుల మధ్య భావన ఎలా ఉంటుందంటే, నేను కృష్ణుడికి సేవ చేస్తున్నాను, తోటివాడు కూడా కృష్ణుడికి బాగా సేవ చేయడం ద్వారా కృష్ణుడు గనక సంతృప్తి చెందినట్లయితే అది చూసి నేను సంతృప్తి చెందుతా. నేను కృష్ణుడికి సేవ చేయడం కన్నా కూడా తోటి వ్యక్తి కృష్ణుడికి సేవ చేయడం వల్ల కృష్ణుడు ఎక్కువ ఆనందిస్తున్నాడు అంటే అది నాకు ఎంతో ఆనందకరమైనటువంటి విషయం. ఇది ఆధ్యాత్మిక జగత్తులో భావన. ఈ భావన మనం ఎట్టి పరిస్థితుల్లో అపార్థం చేసుకోకూడదు. ఒక కొత్తగా ఒక భక్తుడు మందిరానికి వెళ్ళాడంట. మందిరానికి వెళ్ళగానే కొత్తగా వచ్చిన ఏ భక్తుడికైనా ఏం సేవలు ఇస్తారు? పాత్రలు తోమేటువంటి సేవలు ఇస్తారు. ఆ భక్తుడు పాత్రలు తోముకుంటూ కూర్చున్నాడు. మిగతా భక్తులందరూ దారిన పోయే భక్తులు ఆయన చూసి పాత్రలు తోముతుంటే దగ్గరికి వెళ్లి భుజం తట్టి, ఎంత గొప్ప సేవ చేస్తున్నారు మీరు, చేయండి, బాగా చేయండి, ఇంకా ఎక్కువగా మీ హృదయం పవిత్రం ఉంది, మీకు మరింత మరింత ఆనందం పెరిగిపోతూ ఉంటుంది, చేయండి అని చెప్పేసి చెప్పి ఎంత చక్కగా వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఈయనకు ఒక ఆలోచన వచ్చింది లోపల, పాత్రలు తోముతుంటే మరింత ఆనందం పెరుగుద్ది అన్నవాళ్ళు ఆనందంలో కొంచెం పంచుకోవచ్చు కదా, వాళ్ళు ఆనందం పంచుకోరు, భుజం తట్టి చేయమని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు, ఇదే ఆనందం అని చెప్పేసి అతనికి ఆలోచన వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇంత ముందు చెప్పిన వైకుంఠ వాతావరణంలో వాక్యాన్ని ఇలా అపార్థం చేసుకోకూడదు. నాకన్నా మీరే కృష్ణుడికి ఆ సేవ చేస్తే కృష్ణుడు ఆనందిస్తారు, మీరు చేయండి అని చెప్పేది సోమరితనంగా తప్పించుకునేటువంటి పద్ధతి కాదు అది. అక్కడ అంటే మామూలుగా మీరు భాగవత ఉపన్యాసం చెప్పండి, మీరు కీర్తన చేయండి, లేకపోతే మీరు పాత్రలు తోమండి, మీరు వంట చేయండి, మీరు విగ్రహారాధన చేయండి, నేను మాత్రం ప్రసాదం తింటాను, ఇలాంటి బాబత కాదు ఇది. వైకుంఠ వాతావరణంలో ఉద్దేశం ఏంటంటే, అక్కడ నేను కృష్ణుడికి ఎంత ఎక్కువగా శ్రేష్టంగా సేవ చేయగలను అనేటువంటి విషయంలో పోటీ ఉంది. ఆ పోటీ భౌతికమైనటువంటి పోటీ కాదు. అది ఎలా ఉంటుందంటే, పోటీ నేను కృష్ణుడికి సేవ చేస్తున్నాను, నువ్వు కృష్ణుడికి సేవ చేస్తున్నావు, నువ్వు కృష్ణుడికి సేవ చేసేటువంటిది చూసి నేను నిన్ను అభినందించాలి, నువ్వు కృష్ణుడికి సేవ చేసేటువంటి విషయంలో నేను నీకు సహాయపడాలి. తోటి భక్తుడు కృష్ణుడికి సేవ చేస్తుంటే ఆ సేవకు సహాయపడడంలో మనం ఎంత ఆనందిస్తాం అనేది అక్కడ పోటీ. ప్రతి భక్తుడు అక్కడ పోటీ పడతాడనమాట. ఇక్కడ తోటి భక్తుడు కృష్ణుడికి సేవ చేస్తూ ఉంటే ఆయన కృష్ణుడికి చేసే సేవలో నేను ఆయనకి ఎంతకి సహాయపడగలను, ఎంత అవకాశం ఆయనకి ఇవ్వగలను, ఎన్ని విధాలుగా ఆయనకి ఏర్పాట్లు వెసులుబాటు కల్పించగలను, ఆ వెసులుబాటు కల్పించడంలో నేను ఎంత ఆనందం పొందగలను, ఇక్కడ పోటీ ఉంటుందన్నమాట. ఈ పోటీకి అసలు హద్దు లేదు. ఇది ఇలా పెరిగిపోతూనే ఉంటుంది అన్నమాట. అది పెరిగిపోతుంటుంది కాబట్టి కారణం కృష్ణుడి కేంద్ర బిందువు. కృష్ణుడిని మా సేవల ద్వారా సంతృప్తి పరచాలనేది ముఖ్యమైన విషయము. తోటివారు కృష్ణుని సేవిస్తూ ఉంటే దానివల్ల కృష్ణుడు సంతృప్తి పడుతుంటే మరింత ఆనందాన్ని పొందేది ముఖ్యమైనటువంటి అంశము. దీనివల్ల ఏమిటంటే, ఇందులో భౌతికమైనటువంటి పోటీలకి ఏమాత్రం తావు లేకుండా ప్రతి ఒక్క భక్తుడు కూడా వైకుంఠ వాతావరణంలో ఏంటంటే వాళ్ళు పరస్పరం సహకరించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారన్నమాట. నిజంగా మనం భక్తుల మధ్య కృష్ణుని అత్యంత గొప్పగా సంతృప్తిపరిచే విషయం, ఆనందపరిచే విషయం ఏంటంటే, మనం తోటివారి యొక్క సేవలను చూసి ఆనందపడుతూ తోటివాడు చేసేటువంటి సేవకు మనం గనక సహాయపడగలుగుతూ ఉంటే, తోటివాడికి ఆయన సేవలో సహాయపడుతూ దానివల్ల నేను ఆనందించగలుగుతూ ఉంటే అది నిజంగా కృష్ణుని ఆనందించే విషయము. అలా కృష్ణుడు ఆనందించడం వల్ల భక్తులందరూ కూడా ఆనందిస్తారు. ఇది ఎలాగో ఒక ఉదాహరణ చూడండి. ఒక అతను కీర్తన చక్కగా పాడుతున్నాడు, నాకు కూడా కీర్తన పాడడం వచ్చు, కానీ అక్కడ ఆయన పాడుతున్నాడు, నేనేం చేయాలనంటే ఆయన పాడేటువంటి కీర్తనకి ఉంచు, ఆయనకు ఉత్సాహం ఇచ్చేదానికి ఆయన దగ్గరగా వచ్చి ఆయన దగ్గర నాట్యం చేయొచ్చు. నాట్యం చేయడం వల్ల ఆయన ఇంకా మరింత కీర్తనలో ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఆయన సేవకు నేను తోడ్పడడం ద్వారా ఆయన సేవ మరింత ఇనుమడిస్తుంది. అలానే ఒక భక్తుడు మృదంగం చక్కగా బాగా వాయించడం తెలుసు, ఆ మృదంగంలో ఓనమాలు కూడా నాకేమి రావు, కానీ అతను మృదంగం వాయిస్తుంటే నేను దగ్గరుండి కరతాళం నేను చక్కగా వాయించడం వల్ల ఆ మృదంగానికి మరింత శోభ, కీర్తనకి మరింత అన్నం వస్తుంది అన్నమాట. ఈ విధంగా తోటివారు కృష్ణుడికి చేసేటువంటి సేవల్లో నేను ఎంత సహాయపడగలను అనేటువంటిది ఆలోచిస్తే, అలాంటి ఆలోచనతో పరస్పర సహకారం అనేటువంటిది అందరికీ అన్ని సేవల్లో ఉంటే ఇంకేముంది, అదే వైకుంఠ వాతావరణం అనమాట.
సో ఇన్ ద వైకుంఠ సిచ్యువేషన్ దేర్ఫోర్ ఎవ్రీబడి ఇస్ ఫుల్లీ కాన్షియస్ దట్ దే ఆర్ సర్వెంట్ ఆఫ్ కృష్ణ, అండ్ మోర్ ప్రిసైస్లీ దే ఆర్ అవేర్ దట్ సర్వీస్ టు కృష్ణ ఇస్ బెస్ట్ రెండర్డ్ బై సర్వింగ్ అదర్ డివోటీస్ ఆఫ్ కృష్ణ, బై గివింగ్ హ్యాపీనెస్ టు అదర్ డివోటీస్ అండ్ ఎన్హాన్సింగ్ దేర్ సర్వీస్. సో ఎవ్రీబడి ఇస్ అవేర్, and because of this full awareness of the reality, everybody is perfectly blissful. But it's very mysterious that the living entity somehow misuses this free will. He has this free will which he can use either way, by great stupidity, which I don't understand myself how we got into this situation. It is not possible to understand this stupidity. Prabhupada said that is the meaning of misuse of free will. Somebody, when Prabhupada was asked, why does the living entity misuse? He said, that's the meaning of misuse. Everything is going well. You're completely happy. But then you become envious of Krishna. You start competing with him. You don't like the fact that everybody is serving him. You may even like the fact that Krishna is being served, but you do not like that Krishna likes some people to be served more. This is the epitome of enviousness. This is what our real problem is. So when we forget our true position as servant of Krishna, then immediately it creates a complexity. We begin to think that I can lord it over others, and that cannot take place in Vaikuntha. So Krishna creates this world where we can forget our identity and try to lord it over each other. I am the Prabhu and you are the Das. It should be the other way around. In Vaikuntha, that's the real situation. You are the Prabhu and I am the Das. And here it's just 180 degrees opposite. Although I may call somebody as Prabhu, I am really not intending it that way. My heart is not free from that. This enviousness is bothering us a lot. It is actually the last bad quality to go. It's the innermost core of being a lost soul. Lust, greed, anger, illusion, pride, and then finally envy is the first one to come and the last one to go. It's very, very, very difficult to get rid of it. The only way we can get rid of this envy is by regular association with people who are completely free from envy. To experience that life, nindadi shunya hridam ipsita sangalabdhya, nindadi shunya hridam, krishneti yasya giridam manasadriyata, dikshasi chetpranasa bhischa bhajantam isham, శుశ్రూషయా భజన విజ్ఞం అనన్యమాన్య నిందాది శూన్యత ఇప్సిత సంగలబ్ధ. అన్లెస్ వి అసోసియేట్ విత్ పీపుల్ వర్ కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ ఎన్వీ, అండ్ దాట్ విల్ బి క్వైట్ ఆబ్వియస్. వన్ హూ ఇస్ ఫ్రీ ఫ్రమ్ ఎన్వీ, ఇఫ్ యూ హ్యావ్ లిటిల్ బిట్ ఆఫ్ ట్రైనింగ్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్, వీ కెన్ సీ ఇట్ అట్లీస్ట్ యు నో టు డిగ్రీస్ ఆఫ్ దట్ డెవలప్మెంట్ ఆఫ్ నాన్ ఎన్వియస్నెస్ వన్ కెన్ సీ ఇట్. బికాస్ ద పర్సన్ ఇస్ రియలీ నాట్ ఇంట్రెస్ట్ ఇన్ హిమ్సెల్ఫ్. He is just happy to see others giving happiness to Krishna. Emana dayala prabhu keba kotha bhai. So the association of such a person is absolutely essential to treat the disease. Without that association, we will never become free from this, because we don't have a reference point. In the material world, somebody may be good for some time, but even that person who is acting good, when things don't turn favorable to him, he can even kill his own son or her own son. There are so many cases in the history of the world where a father kills a son or the son kills the father. So the association of other materialistic people or even people who are very advanced is insufficient. We need the association of someone, nindadi shunya hridam. Shunya hridam means his heart is completely free from the tendency to criticize others. He does not find fault in anything because he is seeing only his relationship with Krishna. And Krishna's arrangement is such, why do we find fault in others? Why do we criticize others? Because we have a certain security complex in our heart. Insecurity complex, I should say. We don't feel very secure. So when other people seem to be getting many things and we don't have those things, we feel some burning in the heart. Some credit. You know, we have done all the work and somebody else was given the credit. You know, Prabhuji, you gave a very beautiful class today. If somebody says at the end of the class, what would I feel? I would feel like burning. I gave the class, you're telling he gave the class. You need the association of persons who are completely free from envy. And that's what our society is aiming for. To offer people deeper and deeper levels of that pure consciousness for association. Of course, better to get the association of someone who's in goodness compared to someone who's in passion. And it's better to get the association of someone who's in passion compared to someone who's in ignorance. But these are insufficient. We need the association of someone who is really pure. These are necessary to, you know, because we need to become free from envy. So therefore, Krishna gives us association of different kinds of living entities, those who are associated with the modes of nature at different levels. And if we have to become non-envious, then we have to empathize with them and show compassion to those living entities who are less fortunate than us. So Krishna gives us the other kind of association to practice non-enviousness from our side towards other living entities. And he gives us the opportunity to associate with those who are very, very, very pure, like Srila Prabhupada and those who are very intimately serving him. Their association he gives us so that we can have a reference point in our own life of what is that true consciousness. Till we come to that point where our heart is completely free from any tendency to find fault with any situation or any person. Till that time we should understand that there is something which in our heart which is not wholesome, which doesn't belong there. So, what is the solution? Associate with the pure vibration. Associate with the pure vibration. Pure vibration. The vibration is spoken, but the vibration is also carried by the conduct of a pure person. In fact, the carrying of the conduct is a much, much more powerful way than speech. When we say speech of a sadhu is most important, we are not talking only about the spoken word. We are talking about the spirit that he carries. He speaks more by not speaking sometimes. Just like Jadabharata, he spoke a lot without speaking a word. And when it was necessary, he also spoke a lot. So the speech of a sadhu, when we say speech, we don't mean to mean in a restrictive way. It's carrying a certain vibration. The sound vibration, spiritual vibration is within his heart in a pure way. And because of that vibration is present, because the vibration is present, his conduct is completely free from enviousness. We need that association. Satam prasangat mam vidhi samvidu.
ఆధ్యాత్మిక జగత్తులో ప్రతి ఒక్క జీవుడు కూడాను కృష్ణుని యొక్క దాసుడైనటువంటి సంపూర్ణ అవగాహన కలిగి ఉంటాడు కాబట్టి నేను కృష్ణుణ్ణి గొప్పగా సంతృప్తిపరిచే విధానం ఏది అని తెలుసుకుని ఉంటాడు. నేను కృష్ణుని గొప్పగా సంతృప్తిపరిచే విధానం ఏది అంటే, తోటివాడు కృష్ణుని సేవిస్తూ ఉన్నప్పుడు అతనికి నేను వెళ్లి సహాయం చేస్తే, అతను కృష్ణుడికి చేసే సేవలో అతనికి మరింతగా తోడ్పడి అతను కృష్ణుడికి మరింత ఎక్కువగా సేవ చేసుకునేటట్లుగా నేను అతనికి తోడ్పడితే అది కృష్ణుని మరింతగా ఆనందింపజేస్తుంది అని ఇతను అర్థం చేసుకుని ఉంటాడు. కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి ఒక్కరూ చేసే పని ఇదే అన్నమాట. తోటివారు కృష్ణుడికి మరింత ఎక్కువగా సేవ చేస్తుంటే చూసి సంతోషించి ఇంకా మరింత ఎక్కువ సేవ చేయడానికి వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు. అంతేగాని నేను కృష్ణుడికి ఎంత చేస్తున్నాను అనేటువంటి పట్టింపు కాకుండా తోటివారు కృష్ణుడికి మరింత ఎక్కువగా చేస్తే చూసి ఆనందించడం అనేది నేర్చుకుంటారు, సహాయపడడం నేర్చుకుంటారు, ఆ విధంగా ఉంటారు. అది ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి అనేటువంటిది ఎప్పుడైతే నిరుపయోగం అయిందో, అంటే ఏంటంటే జీవుడికి స్వేచ్ఛ అనేది ఉంది, స్వేచ్ఛ అనేటువంటిది ఆ జీవుడు ఎప్పుడైతే నిరుపయోగం చేసుకున్నాడో, నిజంగా చెప్పాలంటే ఇప్పటికి కూడా నాకు అర్థం కాని విషయం, అన్ని సవ్యంగా ఉన్నాయి, కృష్ణుడు చక్కగా అందరినీ బాగా చూసుకుంటున్నాడు, జీవులందరూ కూడాను ఆధ్యాత్మ జీవితంలో కృష్ణుడు ఎంతో చక్కగా సేవించుకుంటూ ఉన్నారు. కానీ ఇంతలో ఈ అనర్థం, ఈ అవాంతరం ఎట్లా జరిగిందో జరిగిపోయింది. జీవుడు కూడా కృష్ణుని చూసినప్పుడు తన యొక్క స్వేచ్ఛను ఉపయోగించుకుని నేను కూడా కృష్ణుడిలాగే ఎందుకు కాకూడదు, కృష్ణుడు ఒక్కడే ఎందుకు భోగించాలి, కృష్ణుడు ఒక్కడే అందరి దగ్గర సేవలు ఎందుకు తీసుకోవాలి, ఇలా ఆలోచించాడు. ఇది ఈ విషయం ఆలోచించినప్పుడల్లా నాకు అనిపిస్తుంది, అసలు ఆ పరిస్థితి అక్కడ ఎలా ఏర్పడింది, అన్ని సవ్యంగా ఉన్నప్పుడు అంటే అదే దుర్వినియోగం చేసుకోవడం. అంటే ప్రభుపాదుల వారు అంటారు, ఒక వ్యక్తి ప్రశ్నించినప్పుడు ఒక భక్తుడు, ప్రభుపాద ఇది ఎలా జరిగింది, ఆధ్యాత్మిక జగత్తులో అందరూ కూడా చక్కగా పవిత్రంగా భగవంతుని సేవించుకుంటూ ఉన్నారు కదా, అక్కడ ఎలా జీవుడు ఈశ్వర భావన తెచ్చుకుని అక్కడి నుంచి అక్కడికి పతనం అయ్యాడు, అది ఎలా సాధ్యమైంది అని అంటే దుర్వినియోగం చేసుకున్నాడు అని. అది ఎలా సాధ్యమైందంటే దుర్వినియోగం ద్వారానే సాధ్యమైంది, వేరే విధంగా సాధ్యం కాదు. అది జీవుడు తనకిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుని నేనెందుకు ఈశ్వరుని కాకూడదు, నేనెందుకు భోక్తను కాకూడదు అని చెప్పేసి అనుకున్నాడు. అలా అనుకుని ఇక్కడ పతనం అవడం జరిగింది. ఎందుకంటే కృష్ణుడు గమనించాడు, సరే నువ్వు ఇక్కడైతే ఈశ్వరుడు కాలేవు, నువ్వు కిందకు వెళ్ళి ఆ ప్రయత్నం చెయ్యి అని చెప్పేసి భౌతిక జగత్తుకు పంపించారు. ఇక్కడ కూడా మనం ఇలాంటిది ఆలోచిస్తుంటాం చూడండి. ఆధ్యాత్మిక జగత్తులు ఏం ఆలోచించామంటే అందరూ కృష్ణుడినే ఎందుకు సేవించాలి అనే విషయంలో ఈర్ష్య మనం తెచ్చుకున్నాం, అసూయ తెచ్చుకున్నాం. ఇక్కడ ఈ జగత్తులో చూడండి, మామూలుగా మనం మన యొక్క సమాజంలో గమనిస్తే నాకన్నా తోటివాడే కృష్ణుని ఎక్కువగా ఎందుకు సేవించాలి, నాకన్నా తోటివాడే కృష్ణుడికి ఎందుకు ఎక్కువ సేవలు చేయాలి, అలాంటి అసూయ ఇక్కడ ఉంటుంది. అక్కడ పుట్టిన అసూయ ఇక్కడికి ఇలా విస్తరించింది అనమాట. అందుకని మన అనర్థాల్లో కూడా అసూయ అనేటువంటిది చిట్ట చివరిగా పోయేటువంటిది, మొట్టమొదటిగా వచ్చేటువంటిది అదే అనమాట. మొట్టమొదటిగా మనలో ఆధ్యాత్మిక జగత్తులో పుట్టింది అసూయే. కామము, క్రోధము, లోభము, మదము, మోహము ఇవన్నీ తొలగిపోయిన తర్వాత చిట్ట చివరిగా పోయేటువంటిది కూడా అసూయ అనమాట. అందుకని ఈ అసూయ అనేటువంటి దాని విషయంలో మనమంతా కూడా చాలా 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 అప్రమత్తత కలిగి ఉండాలి. దాన్ని మన నుంచి దూరం చేసుకునే దానికి మనం ఎంత వీలైతే అంత కృషి చేయాలి. ఆ కృషి చేయడానికి మూల సూత్రం ఏంటంటే నిందాది శూన్య హృదయం ఈప్సిత సంగలబ్ధ్వా. తోటివాడిని నిందించేటువంటి హృదయం లేనటువంటి వ్యక్తి, తోటివాళ్ళు తప్పులు వెదగడం అనేటువంటి భావన, ఆ దుష్ట భావన లేనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అసూయ రహితుడు ఎవరైతే ఉన్నారో, అలాంటి వ్యక్తితో మనం సాంగత్యం చేస్తే అప్పుడు మనకి అసూయ అనేటువంటిది మన నుంచి దూరం అవుతుంది. అలాంటి వ్యక్తితో సాంగత్యం చేయాలన్నా ముందు అలాంటి వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలంటే మనకు అంత ఇంత కృష్ణ చైతన్యంలో తగిన శిక్షణ ఉండాలి. ఆ శిక్షణ ఉంటే ఎవరికి ఎంతెంత మాత్రంలో అసూయ రహితులు ఉన్నారనేటువంటిది మనకు అర్థమై, అసూయ లేని వారితో మనం ఎక్కువ సాంగత్యం చేస్తే మనలో ఉన్నటువంటి అసూయ కూడా క్రమేపీ దూరం అవుతుంది అనమాట. ఈ తోటివాడిని నిందించేటువంటిది, తోటివాడిని విమర్శించేటువంటిది ఇదంతా ఎందుకు వస్తుంది చెప్పండి, ఆలోచించండి ఒకసారి. ఎందుకు వస్తుందనంటే అభద్రతా భావం చేత వస్తుంది. ఏమిటి అభద్రతా భావం అనంటే నాకేమైపోతుందో, నా భవిష్యత్తు ఏమైపోతుందో, నా స్థితిగతులు ఏమైపోతాయని అభద్రత ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వెంటనే తోటివాడిని నిందించడం, తోటివాడిని విమర్శించడం, తోటి వాళ్ళు ఎంత తప్పులు దొరికితే అంత తప్పులు ఎత్తి చూపించడం అనేటువంటిది లక్ష్యంగా పెట్టుకుని ముందుకెళ్తూ ఉంటారు. మూల కారణం అభద్రతా భావం, దానివల్ల జరుగుతూ ఉంటుంది. దీని నుంచి మనం బయటపడాలంటే ఖచ్చితంగా మనము అసూయలైనటువంటి వ్యక్తుల యొక్క సాంగత్యాన్ని చేసి తీరాల్సిందే. భగవంతుడు మనకి రెండు అవకాశాలు ఇచ్చాడు, గమనించండి. మనలో ఉన్నటువంటి అసూయను మనం తొలగించుకోవడానికి కృష్ణుడు రెండు అవకాశాలు ఇచ్చాడు. ఒక అవకాశం ఏంటంటే మనకన్నా దౌర్భాగ్యులు, మనకన్నా దురదృష్టవంతులు తక్కువ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసి మనం జాలిపడి వాళ్ళకి సహాయం చేయడం ద్వారా మనలో అసూయ పోతూ ఉంటుంది. మనకన్నా తక్కువ వాళ్ళని చూసినప్పుడు, మనకన్నా దురదృష్టవంతులు చూసినప్పుడు వాళ్ళ మీద మనం ఎప్పుడైతే కరుణ దయ చూపిస్తామో దానివల్ల అసూయ తొలగిపోతుంటుంది. కృష్ణుడు ఇదొక ఏర్పాటు చేశాడు మనకి. అందుకనే సమాజంలో ప్రతి ఒక్కడికి వానికన్నా తక్కువ ఎవరో ఒకళ్ళు ఉంటారు, వారి మీద జాలి చూపించడం ద్వారా ఈ అసూయ పోతుంది. రెండవది అసూయపోయే మార్గం, శక్తివంతమైనటువంటి మార్గం ఏమిటి అంటే ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక భావనలతో అసూయ ఏమాత్రం లేనటువంటి వ్యక్తులు, తోటివాడిని నిందించేటువంటి హృదయం ఏమాత్రం లేనటువంటి వ్యక్తులు, అలాంటి వాళ్ళతో మనం సాంగత్యం చేయడం వల్ల మన స్థానం ఏంటో మనకు అర్థమవుతుంది, చేరుకోవాల్సిన లక్ష్యం అనేటువంటి తెలుస్తుంది. దానివల్ల మన కింద వాళ్ళకి జాలి చూపిస్తూ ఈ భక్తులు అసూయ లేని భక్తుల సాంగత్యం తీసుకుంటూ మనం అసూయ నుంచి దూరం కావచ్చు. కృష్ణుడు మనకి రెండు ఏర్పాట్లు చేశాడు. ఇది గనక మనం ప్రయత్నం చేయలేదనుకోండి ఏమనిపిస్తుందో తెలుసా మనకి, ఎప్పుడు కూడా అసూయ అనేటువంటిది ఉన్నప్పుడు మనకి లోపల మండిపోతూ ఉంటుంది అనమాట. అదొక మంట. ఉదాహరణకు నేను ఉపన్యాసం చెప్పాను, మీరు ఎదురుకు కూర్చుని ఎవరో దగ్గరికి వెళ్ళి భలే చెప్పారండి ఈ రోజు ఉపన్యాసం అంటే కడుపు మండిపోతుంది నాకు, నేను కదా ఎంతసేపు ఇక్కడ కూర్చొని మాట్లాడింది అనేసి. ఇది అసూయ అనేటువంటిది తోటివాడు పొగడబడినా తోటివాళ్ళు ప్రశంసించబడినా తట్టుకోలేదన్నమాట, మంట పుడుతుంది. అందుకనే మీరు గమనిస్తే మనకి ఈ అసూయ నుంచి బయటపడేటువంటి ప్రయత్నం ఏది అని అంటే శుద్ధ భక్తుడి యొక్క సాంగత్యం అన్నాం, అసూయ లేని వ్యక్తి యొక్క సాంగత్యం అన్నాం. ఈ సాంగత్యం గురించి మాట్లాడుతూ మనం మాట చెప్తాం. శుద్ధ భక్తుల యొక్క వాక్కు చాలా శక్తివంతమైంది అంటాం. వాక్కు శక్తివంతమైంది అని అంటే ఈ వాక్కు అనే మాట మనం సరిగా అర్థం చేసుకోవాలి. వాక్కు అని అంటే ఆయన నోటి మాటలు మాత్రమే కాదు, ఆయన యొక్క నడవడిక, ఆయన యొక్క సమక్షం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మనం వాక్ అనే మాటని నోటి మాటకి పరిమితం చేసేస్తుంటాం చాలాసార్లు. శుద్ధ భక్తుడికి మాటలు చాలా శక్తివంతమైన మాటలు అంటే ఇక్కడ ఆయన సమక్షం. ఎందుకంటే శుద్ధ భక్తుడు ఆయన హృదయంలో ఎంతో ఉన్నతమైన పవిత్ర ఆధ్యాత్మిక ప్రకంపన ఉంటుంది ఆయన దగ్గర. ఆ శుద్ధ భక్తుడి సమక్షం ఏం చేస్తుందంటే ఆ ఆధ్యాత్మిక ప్రకంపన మనకి ఇస్తుంది. ఇచ్చినప్పుడు ఆ ప్రకంపన మనకి ప్రభావితం చేసి మనం ఈ అసూయ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. చెప్పాలంటే చాలాసార్లు శుద్ధ భక్తులు మాటల కన్నా కూడా మాట్లాడకుండానే వాళ్ళు వాళ్ళ ప్రభావాన్ని ఎక్కువ చూపించేస్తారు. ఎందుకంటే వాళ్ళ హృదయంలో ఆధ్యాత్మిక ప్రకంపన ఉంటుందన్నమాట. జడభరతుడు తన మాట ఒక్క నోటి నుంచి ఒక్క మాట మాట్లాడకుండానే ఎంతో చెప్పేసేసాడు అవతల రఘుగుండ మహారాజుకి. అవసరం వచ్చినప్పుడు నోరు తెరిచి మాట్లాడాడు కూడా. కాబట్టి శుద్ధ భక్తుడికి వాక్కు అత్యంత శక్తివంతమైందంటే మనం ఆ మాటను అర్థం చేసుకోవాలి. ఈ వాక్కు శక్తివంతమైంది అంటే ఆయన సమక్షమే శక్తివంతమైంది, నోటి మాటనే కాదు, అక్కడ ఆయన సమక్షమే శక్తివంతమైంది, ఆయన నడవడిక ఆయన ప్రవర్తన అన్ని శక్తివంతమైనవి. అలాంటి భక్తులతో మనం సాంగత్యం చేయడం ద్వారా ఈ అసూయ అనేటువంటి దాన్ని మన నుంచి మనం తీసేసుకోవాలి. అది ఎప్పుడైతే మనం తీసుకోగలుగుతామో అప్పుడే నిజంగా ఈ ఆధ్యాత్మిక వైకుంఠ వాతావరణం అనేటువంటిది మన జీవితంలో మనం స్వానుభవంలో తెలుసుకోగలుగుతాం.
Sometimes it is found that a devotee engages in war or in fighting with non-devotees. So, in fact, Krishna is inducing Arjuna to fight, not just with non-devotees, even with devotees is inducing him, fight with Bhishma, even with Brahmana is inducing, fight with Dronacharya. So, this is where it gets a little confusing, because a pure devotee has no criticism of anybody. How he can fight, how he can engage in warfare, if he doesn't have any anger? Actually, this is a very great mystery. Because when you follow the order of Krishna, it seems that if just because I followed the order of Krishna, that means that I am not envious, is it? The question will come. Who will ask this question? Those who are envious of Krishna will ask this question. If I am not envious of Krishna, does it mean that I can do anything? Just because I am following the order of Krishna, can I fight? Is it moral? Can I, speak criticism of others just because I follow the order of Krishna? Yes, you can. Why? Because that criticism of that person or that fight with that person actually liberates him. It's not done with a malicious heart. It's done with a very compassionate heart, because they're not able to receive the compassion any other way. So the best compassion is fight with them. Deliver them. When Arjuna fought in the war, all the people got their Nijarupa, Swarupa in Vaikuntha. So, when a devotee is following the order of Krishna, he need not evaluate how this is going to benefit others. It is not necessary. We may not be able to figure out how it will benefit others. Just like we are not able to figure out how the tree grows nicely by putting the water on the root of the tree. We cannot figure it out. We can give some explanation that the root sucks the water and how does it distribute it the right amount to every leaf. That we cannot figure out, nah. You may be able to figure out the root sucks the water and distributes it. Exactly how much water is to be given to this leaf and that branch and that fruit and that you cannot figure out. There is no one in science who can figure this out. Similarly, when we follow the order of the Lord, everything good happens is beyond the calculation of the conditioned living entity. So when the devotee seemingly acts in a way that is critical of non-devotees or critical of atheistic conduct, it should be understood that his so-called criticism is the greatest glorification that atheist has ever received.
ఇందాడ చెప్పినట్లుగా భౌతికమైనటువంటి వ్యక్తితో మనం ఎట్టి పరిస్థితుల్లో సాంగత్యం చేయకూడదు. ఆ భౌతికంగా ఎంత అభివృద్ధి చెంది ఉంటే కూడా ఆ సాంగత్యం మనం చేయకూడదు. మనం చూస్తుంటాం ఒకసారి భౌతికంగా చాలా మంచి వాళ్ళుగా నిజాయితీ పరులుగా పెద్ద మనుషులకు పేరు తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళు అనుకున్న విధంగా పనులు జరగకపోయినా అనుకున్న విధంగా వాళ్ళకి విషయాలు జరగకపోయినా దానికి పూర్తిగా విరుద్ధంగా ప్రవర్తిస్తారు. అలాంటి సంఘటనలు ఉన్నాయి, చరిత్రలో చాలా ఉన్నాయి. కన్న బిడ్డని కన్న కుమారుణ్ణి లేకపోతే సొంత బిడ్డని చంపుకునేటువంటి సన్నివేశాలు ఎన్నో ఉన్నాయన్నమాట. ఎందుకు? తల్లిదండ్రులు బిడ్డలను చంపడం కావచ్చు, బిడ్డలు తల్లిదండ్రులను చంపడం కావచ్చు, ఇలాంటి బయట ప్రపంచంలో మనం వింటూ ఉంటాం. దేనికేనంటే భౌతికమైన వ్యక్తి చూడడానికి బయట ఎంత మంచిగా ఉన్నా తను అనుకున్నది జరగకపోతే అతని స్వభావం ఎంత విరుద్ధంగా మారిపోతుందో మనకి అర్థం కాదు. అలాంటి భౌతిక వ్యక్తులతో సాంగత్యం చేయకుండా ఏమాత్రం కూడాను ఈర్ష్య లేనటువంటి శుద్ధ భక్తులతో మనం సాంగత్యం చేయడం అనేది మనకు నిర్దేశించబడింది. ఎందుకంటే శుద్ధ భక్తులకు తోటివాడిని విమర్శించేటువంటి హృదయం లేదు అని చెప్పేసి అన్నాం. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, తోటివాడిని విమర్శించే హృదయమే లేదు అని అంటే ఒక్కోసారి మరి మనం చూస్తున్న శుద్ధ భక్తులు తోటివాడితో యుద్ధంలోకి తలపడుతూ ఉంటారు. అది ఎలా మనం అర్థం చేసుకోవాలి? ఇప్పుడు అర్జునుడే ఉన్నాడు, అర్జునుడు యుద్ధంలో తలపడ్డాడు, కృష్ణుడికి ఆజ్ఞ మేరకు అది చేశాడు అని చెప్పేసి అంటున్నారు. యుద్ధంలో కృష్ణుడు అర్జునుణ్ణి అభక్తులతోనే యుద్ధం చేయమని ప్రేరేపించడం కాదు, భక్తులతో కూడా యుద్ధం చేయమని ప్రేరేపించాడు, భీష్ముడితో యుద్ధం చేయమన్నాడు, బ్రాహ్మణులతో కూడా యుద్ధం చేయమని ప్రేరేపించాడు, ద్రోణాచార్యుడితో యుద్ధం చేయమన్నాడు. మరి దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి? ఇక్కడ ఒక ప్రశ్న వేస్తుంటారనమాట, కృష్ణుడు చెప్పింది చేసేస్తున్నాం కదా అని చెప్పేసి యుద్ధాలు కూడా చేసేయచ్చా? కృష్ణుడు ఆజ్ఞ పరిపాలిస్తున్నాం కదా అని చెప్పేసి పెద్ద పెద్ద యుద్ధాల్లో కూడా వెళ్ళిపోవచ్చా అనేసి ప్రశ్న వేస్తుంటారు. ఆ ప్రశ్న ఎందుకు వేస్తున్నారంటే వాళ్ళకి కృష్ణుడి మీద అసూయ ఉంది కాబట్టి ఆ ప్రశ్న వేస్తున్నారు. నిజంగా యథార్థం ఏంటంటే కృష్ణుడు ఏదైతే ఆజ్ఞ ఇస్తున్నాడో ఆ ఆజ్ఞ ప్రకారంగా చేయడం వల్ల ఎవరి మీదైతే మనము యుద్ధం చేస్తున్నాము లేదా ఎవరినైతే విమర్శిస్తున్నాము అవతల వ్యక్తి ఖచ్చితంగా దానివల్ల ముక్తి గావించబడతాడు. ఎందుకంటే కృష్ణుడి యొక్క దయని స్వీకరించే విధానమే అదే అన్నమాట ఆ వ్యక్తికి. ఎలానంటే కృష్ణుడు తన భక్తుని ప్రేరేపించి ఆ విధంగా యుద్ధం చేయిస్తున్నాడు, ఆ యుద్ధంలో ఆ భక్తులతో తలబడి ప్రాణాలు పోగొట్టుకోవడం అవతల వ్యక్తికి కృష్ణుడు కృప అంతే. యుద్ధ రంగంలో అర్జునుడి చేతిలో ఆ విధంగా ప్రాణాలు వదిలిన ప్రతి ఒక్కరు కూడా వైకుంఠ లోకాల్లో వాళ్ళ వాళ్ళ నిజ స్వరూపాలను పొందారని చెప్తున్నారు. అందుకని కృష్ణుడి యొక్క దయను కృష్ణుడి కృపను ఆ వ్యక్తి అలా పొందాడనమాట. అందుకని తోటి వారిని విమర్శించడం అనేటువంటి భావనే లేనటువంటి శుద్ధ భక్తులు ఒక్కోసారి తిన్నగా ప్రత్యక్షంగా యుద్ధాల్లోనే పాల్గొని సంహారం చేయడం అనేది ఎలా సాధ్యమవుతుందంటే ఇలా సాధ్యమవుతుంది. ఎలా? కృష్ణుడికి ఆజ్ఞ మేరకు వాళ్ళు ప్రవర్తిస్తున్నారంతే. కృష్ణుడికి ఆజ్ఞ మేరకు ప్రవర్తించేటప్పుడు నేను చేసేది అవతల వ్యక్తికి ఎలా ప్రయోజనకరం అవుతుంది అనేటువంటి దాని గురించి నువ్వు లోతుగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ ఆలోచన అర్థం కాదు కూడా. కృష్ణుడి ఆజ్ఞ ప్రకారం నేను చేస్తున్నానా లేదా ఇది చూసుకొని ముందుకు వెళ్ళిపోవడం. చెట్టు వేరుకి నీరు పోస్తున్నాము, ఆ చెట్టు పెరుగుతుంది, చెట్టు వేరుకి నీరు పోయడం వరకే మనకు తెలుసు, అది ఎలా పెరుగుతుంది అనేటువంటి దాని గురించి మనకు తెలియదు. తెలిసిన మహా మనం చెప్తే ఏం చెప్తామంటే ఆ వేరు నీరంతా కూడా పీల్చుకుంది, వేరు నీరు పీల్చుకున్న తర్వాత ఆ మొక్కలో వివిధ రకాలైనటువంటి శాఖోపశాఖలకి కాండాలకి కొమ్మలకి రెమ్మలకి ఆకులకి ఆ నీటిని సరఫరా చేస్తూ ఉంది. ఇలాంటి మాటలు చెప్పగలుగుతామే గాని నిజంగా వేరు ఏ ఆకుకి ఎంత కావాలో అంతే నీరు ఎలా పంపించగలుగుతుంది, ఏ కొమ్మకి ఎంత కావాలి లేకపోతే ఏ రెమ్మకి ఎంత కావాలి అంతే నీరు ఎలా పంపించగలుగుతుంది ఆ వేరు అనేటువంటిది మనం చెప్పలేం. అది కృష్ణుడు ఏర్పాట్లో జరిగిపోతుంది. ఈ కృష్ణుడు చెప్పింది వేరుకు నీరు పోయమని. అలా కృష్ణుడికి ఆజ్ఞ ప్రకారంగా ప్రవర్తించేటువంటి వ్యక్తి ఈ ఆజ్ఞ ప్రకారం నేను ప్రవర్తించడం వల్ల అది అవతల వాళ్ళకి ఎలా హితకరం అవుతుంది మేలు చేస్తుంది దాని గురించి తీవ్రంగా ఆలోచించనక్కర్లేదు, అది ఖచ్చితంగా వాళ్ళకి మేలు చేస్తే తీరుతుంది అనమాట. అందుకని కృష్ణుడు చెప్పిన దాని ప్రకారంగా మనం పాటించడం అనేటువంటిది జీవితంలో కనుక నేర్చుకోగలిగితే దానివల్ల అది అందరికీ ప్రయోజనకరం అవుతుంది.
సో డివోటి యాక్చువల్లీ యాక్ట్స్ అవుట్ ఆఫ్ ప్రేమ ఫర్ కృష్ణ, అండ్ వెన్ వన్ యాక్ట్స్ అవుట్ ఆఫ్ ప్రేమ ఫర్ కృష్ణ ఎవ్రీబడి విల్ బెనిఫిట్ రిగార్డ్లెస్ ఆఫ్ వాట్ హ్యాపన్స్ టు దెమ్. యూ డోంట్ హ్యావ్ టు వరీ అట్ ఆల్ వాట్ హ్యాపన్స్ టు దెమ్. ఎవ్రీబడి విల్ బెనిఫిట్ అండ్ దే విల్ ఆల్ గో బ్యాక్ టు వైకుంఠ మచ్ మోర్ ఈజీలీ దెన్ దోస్ హూ మే బి డైరెక్ట్లీ అసిస్టింగ్ ద ప్యూర్ డివోటీ, బికాస్ దట్ ఈస్ ద మెర్సీ ఆఫ్ అ ప్యూర్ డివోటీ. So he is completely non-envious, and even one should remember that for the sake of Krishna, one can become even cruel. Nanda Maharaj himself becomes cruel. Nanda Maharaj is the most compassionate person. But after the birth of Krishna, Nanda Maharaj was carrying a sharp, not sword, spear, to pierce all the Vishajantus, poisonous entities, which would come to disturb Krishna. Nanda Maharaj never hurt anybody. In the Tirupavai songs of Andal from South India, she sings, Kurvel Godundo Jilan Nanda Gopan Kumaran E Randakani Yashodailam Singam Kaharmeni Chengan Kadirmadiyam Pol Mugatan. So she says that even Nanda Maharaj becomes cruel. And our acharyas have explained that cruelty is actually his benediction upon these living entities, because demons were always ready to attack. So Nanda Maharaj was keeping guards with his own weapons against such possible demons attacking. Maybe in the form of a small snake, because demons could come in any form. Not only in big putana form, they could also take a small snake form. Therefore, he kept one spear object so that he could pierce the demon if necessary. So, when you are concerned with Krishna, automatically you become all good. And when you are not concerned with Krishna, automatically you become all bad. That's all. This is the conclusion of our Shastra. Very, very strange conclusion. When you are concerned with Krishna, you become all good. When you are not concerned with Krishna, you become all bad. Thank you very much. Srila Prabhupada Kija, you translate that.
కృష్ణుడితో మనం సంబంధాన్ని కలిగి ఉన్నాము అని అంటే అది సర్వశుభం అన్నమాట. కృష్ణుడితో మనం సరైన సంబంధాన్ని కలిగి లేము అని అంటే సర్వ అశుభం అన్నమాట. అది అంత అమంగళకరం అన్నమాట. దీనికి ఒక ఉదాహరణ చెప్తున్నారు. కృష్ణుడి యొక్క ఆజ్ఞను పరిపాలించేటువంటి నిమిత్తం మనం ఏదైనా సరే పర్వాలేదు. ఇంతకుముందు కూడా ఇప్పుడు నాస్తికులు ఉన్నారు, అభక్తులు ఉన్నారు, వాళ్ళందరూ వేరే వేరే తత్వాలు చెప్పేటువంటి కల్పనా పనులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడాను శుద్ధ భక్తులు నిందించేది మనం చూస్తూ ఉంటాం. మరి శుద్ధ భక్తులు ఎవరిని నిందించరని చెప్తున్నారు ఇక్కడ. కానీ ఆ శుద్ధ భక్తులు అభక్తులు గాని, నాస్తికులు గాని, కల్పనా సిద్ధాంతాలు చెప్పే వాళ్ళు గాని బాగా నిందిస్తూ ఉంటారు. అలా నిందించడం అనేటువంటిది ఆయన కృష్ణుడికి ఆజ్ఞ ప్రకారంగా చేస్తున్నారు కాబట్టి చెప్పాలంటే ఆ నాస్తికులకి ఆ కల్పనా పనులకి ఇంకా అందుకన్నా మంచి ప్రశంస లేదు, ఆ మంచి కృప లేదని చెప్పాలి. శుద్ధ భక్తుడిగా తిట్టించుకుంటున్నారు, అది మంచిది వాళ్ళకి. వాళ్ళ జీవితంలో అదొకటే మంచిది, ఇంకా చేసేదంతంగా వేరే. ఆ విధంగా శుద్ధ భక్తులు ఒక్కొక్క సందర్భంలో కృష్ణుడి యొక్క ఆజ్ఞ మేరకు లేదా కృష్ణుడి యొక్క సంకల్పం మేరకు ఆయన క్రూరంగా ప్రవర్తించడానికైనా సరే సిద్ధంగా ఉంటాడు. ఒక ఉదాహరణ మీరు గమనించండి. నన్న మహారాజు ఆయన జీవితంలో ఎవరికి చిన్న చీమకు కూడా హాని తలపెట్టినటువంటి వ్యక్తి ఆయన. కృష్ణుడు అవతరించిన తర్వాత కృష్ణుడి సంరక్షణ కోసం అని చెప్పి ఎంతో పదునైనటువంటి శూలాన్ని తీసుకుని, బల్లెని తీసుకుని ఆయన తిరిగేవాడు అనమాట. దేనికంటే కృష్ణుడికి హాని చేయడానికి ఏదైనా సరే జంతువులు వస్తాయేమో, ఎవరైనా రాక్షసుల జంతువుల రూపంలో వస్తారేమో, వారిని సంహరించాలని చెప్పేసి ఆయన తిరుగుతున్నారు. శుద్ధ భక్తుడు కృష్ణుడికి ఆజ్ఞ మేరకు అందరినీ సంహరించినా సరే మంచిదే. ఆ శుద్ధ భక్తుడి చేతిలో సంహారమైన ప్రతి ఒక్కరూ కూడాను ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతారు. ఇంకా చెప్పాలంటే శుద్ధ భక్తుడితో సుదీర్ఘకాలం సాంగత్యం చేసేవాడు కానీ వీళ్ళకి ఇంకా తొందరగా మోక్షం వచ్చేస్తుందని చెప్పాలి. కాబట్టి ఆ విధంగా నంద మహారాజు ఇది తిరుపావయ్యలో గోదాదేవి చెప్పేటువంటి పాత్రల్లో ఉంది. నంద మహారాజు కృష్ణుడి కోసం కూరుడు కూడా అయిపోయాడు అంటున్నారు. ఎందుకంటే నంద మహారాజు రాక్షసులు ఏ రూపంలోనే రావచ్చు, ప్రతి రాక్షసి పూతంలాగా మహా ఆకారంలో రావాలనే ఉంది, చిన్న పాంపిల రూపంలోనే సరే వచ్చేసి కృష్ణుడి మీద దాడి చేయించామని చెప్పేసి నంద మహారాజు ఆయన అనుచరులందరినీ సిద్ధం చేసుకుని ఆయుధాలు పట్టుకుని స్వయంగా తానే ఒక బల్లెని పట్టుకుని ఆయన ఎంతో అప్రమత్తంగా ఉన్నాడనమాట. ఏమాత్రం ఏ జంతువు వచ్చినా సరే దాన్ని బల్లెంత పొడి చేయాలని చెప్పేసి అక్కడ ఆ సమయంలో ఆయన అలా క్రూరాత్మకంగా ప్రవర్తించడం అనేటువంటిది ఏమిటనంటే కృష్ణుడి యొక్క వైభవంలో ఒక భాగమే అనమాట. ఆ విధంగా ఆయన చేతిలో ఎవరైనా సంబంధించబడినా కూడా ఖచ్చితంగా వాళ్ళకి ముక్తి అనేది లభిస్తుంది. దీని మొత్తానికి చెప్పొచ్చే సారాంశం ఏంటంటే శాస్త్రంలో కృష్ణుడి యొక్క సంబంధంగా కృష్ణుడి యొక్క అడుగుజాడల్లో వ్యక్తి నడుస్తున్నాడు అని అంటే ఇక అక్కడ సర్వశుభం జరుగుతుంది అంతే. కృష్ణుడికి అడుగుజాడల్లో వ్యక్తి నడవడం లేదు అని అంటే కృష్ణుడితో సరైన సంబంధంలో అతను సక్రమంగా అనుసంధానమై లేడు అని అంటే అన్ని అమంగళమే అతని జీవితంలో. ఇది శాస్త్రం యొక్క వినూత్నమైనటువంటి సారాంశం.
లాస్ట్ పాయింట్. సో జనరలీ వీఆర్ ప్రొటెక్టింగ్ అవర్ సెల్స్ అగేన్స్ బిగ్ బిగ్ థింగ్స్, But Nanda Maharaj was protecting Krishna from small, small things. So, when it comes to poison and envy injection, it is not that only big people can inject it. Very small people can also inject it. So, a devotee like Nanda Maharaj, who is protecting our Krishna consciousness, he is particularly careful to remove all these small, small envious forces, because those small envious forces can do more damage than the big envious force. Because big envious force, if some big fellow comes, we will run immediately, please protect me. The small ones, we are also participating. Oh, very nice, you are going like this. We get attracted by this. Therefore, a devotee is very careful to protect us from these small envious forces.
Nanda Maharaj, విష పురుగులు వచ్చినా చిన్న చిన్న పాము పిల్లలు వచ్చినా కూడా వాటి నుంచి కృష్ణుని రక్షించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నాడే. మామూలుగా మనం ఏం చేస్తుంటాం, ప్రమాదం అని అంటే ఏదైనా పెద్ద పెద్ద ప్రమాదాలు మన మీద వచ్చి పడిపోతే అమాంతం వాటి నుంచి నన్ను ఎట్లా కాపాడుకోవాలని మాత్రమే ఆలోచిస్తాం. చిన్న చిన్న ప్రమాదాలు, చిన్న చిన్న విపత్తులు, వాటి నుంచి కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నదే కదా అని చెప్పేసి చిన్న చూపుతో దాన్ని వదిలేయకూడదు. అది చిన్నదైనా విషయం కొంచెమైనా ప్రాణం తీస్తుంది కదా. అందుకనే విషపూరితమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో కృష్ణ చైతన్యంలో మనకు ఆటంకాన్ని కలిగించేవి, మన కృష్ణ చైతన్యాన్ని నాశనం చేసేవి, అసూయ లాంటి చిన్న చిన్న కొద్ది మాత్రం అసూయ అని దాన్ని వదిలిపెట్టకూడదు మనం. దాన్ని ఖచ్చితంగా మనం నిర్మూలించాల్సిందే. నంద మహారాజు ఏ విధంగా అయితే ఆ చిన్న చిన్న పాము పిల్లలను కూడా చంపడానికి, పురుగులు చంపడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నట్లుగా, మనం కూడా ఏంటంటే చిన్న చిన్న విషయాలను కూడా నిర్లక్ష్యం చేయకూడదు. చిన్న చిన్న అసూయ శక్తులు ఉన్నా కానీ అసూయ శక్తులు మనం ఏరేసేయాలి. ఏదైనా పెద్దది వస్తేనే మీద పడితే అప్పుడు మనం ఏదైనా రక్షణ కోసం పరిగెట్టడం, మనల్ని మనం కాపాడుకోవడమో చేయడం కాదు. చిన్నవి ఇంకా ప్రమాదం అని చెప్పాలి. పెద్ద అయితే కనిపిస్తాయి కాబట్టి ఎక్కడికైనా పరిగెట్టచ్చు, లేదా ఎవరైనా ఆశ్రయం తీసుకోవచ్చు. చిన్న చిన్నవి మనకు కనిపించవు, అంటే కనిపిస్తాయి మనం కూడా అందులో భాగస్థులు అవుతాం. అరే భలే ఉంది పాము పిల్ల ఇలా వెళ్తుంది అని చెప్పి దాన్ని వెనకాల వెళ్తాం, అది ఒకరోజు కటహిస్తుంది. అందుకని చిన్న చిన్న అసూయ శక్తులను కూడా మనలో అనర్థాలని ఏమాత్రం మనం అవకాశం ఇవ్వకుండా వాటిని కూడా మన యొక్క కృష్ణ చైతన్యానికి అడ్డు తగలకుండా ఏరి పారేసేయాలి. విజ్గ్రేయ కృష్ణస్వామి ప్రభువుకి, శీల ప్రభుపాదికి జయ గౌర ప్రేమనంది భగవద్గీత పారాయణ. భగవద్గీత యథాతథము అధ్యాయం 2 శ్లోకం 23 నుంచి 30 వరకు. భగవద్గీత యాజ్ ఇస్ చాప్టర్ నెంబర్ 2 టెక్స్ట్ నెంబర్ 23-30.
నైనం క్లేరయం చాపో నోషయతి మారుతః అచ్చిద్యోయమరాహ్యోయం అక్లేద్యోషయేవ చ నిత్య సర్వగతస్థానం అచలోయం సనాతనః అవ్యక్తోయమచిఞ్చోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి అతశైనం నిత్యజాతం నిత్యం వామన్యసే మృతం తదాపి త్వం మహాబాహో నైనం శోచితుమర్హసి జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్తాని గణాన్నేవ తత్ర కాపరిదేవన ఆశ్చర్యవద్పశ్యతి కశ్చిదేరం ఆశ్చర్యవద్వదతి తదైవ శాన్య ఆశ్చర్యవచ్చైనమన్యశృణోతి శ్రుత్వా పేరం వేదన చైవ కశ్చిత్ దేహినిరీయమవద్యోయం దేహే సర్వస్య భారతం తస్మాత్ సర్వాణి భూతాని న త్వం శోచితుమర్హసి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే కృష్ణ హరే 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 రామ రామ రామ
హరే కృష్ణ. భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ చాప్టర్ నెంబర్ 2 చాప్టర్ ఎండెడ్ యాజ్ కంటెంట్స్ ఆఫ్ ది గీత సమరైజ్ టెక్స్ట్ నెంబర్ 30.
దేహి నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారతం తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి.
ట్రాన్స్లేషన్. ఓ డిసెండెంట్ ఆఫ్ భారత, హీ హూ డ్వెల్స్ ఇన్ ద బాడీ కెన్ నెవర్ బి స్లైన్, therefore you need not grieve for any living being.
భగవద్గీత యథాతథము అధ్యాయం 2 శ్లోకం 30. ఓ భరత వంశీయుడ, దేహమందు నివసించే దేహి ఎన్నడూ చంపబడడు, కావున ఏ జీవిని గురించి కూడా నీవు దుఃఖించడం అనేటువంటిది తగదు.
భగవద్గీత గౌర్ ప్రేమం దేహది హరి బోల్. హరే కృష్ణ. భక్తి శాస్త్ర will be at 11 AM in the conference hall. Hare Krishna.
Hare Krishna. So first batch temple devotees ki bhakti shastri adhyayan taragati 11 gantiki conference hall lo. So HODs brahmanas ki 11 o'clock. Hare Krishna.
Yeah. Thank you.